అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సత్యాన్వేషణ. ప్రియమైన మహాశైలారా, మనల్ని మన చుట్టూ ఉన్న ఈ బ్రహ్మాండమైన సువిశాలమైన సృష్టిని ఎవరు సృష్టించారు? మనం ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాము? యాదృచ్ఛికంగా వచ్చేశామా? మన జీవితానికి ఒక లక్ష్యమంటూ ఉందా? పుట్టడం, చనిపోవడం ఇంతేనా? చనిపోయిన తరువాత ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. రండి, ప్రశాంత హృదయంతో మీరు విని ఆలోచిస్తారని ఆశిస్తున్నాము. మన చుట్టూ ఉన్న సృష్టిని పరిశీలిస్తే తెలిసేదేమిటంటే, ప్రతిదానికి ఒక ఉపయోగం, ఒక లక్ష్యం అంటూ ఉంది. అవి చెట్లైనా, కొండ గుత్తలైనా, మరోవైపు మనం తయారు చేసే లేక మనం ఉపయోగించే వస్తువులైనా, వాటికి కూడా ఉపయోగం, ఒక లక్ష్యం అంటూ ఉంది. మన చుట్టూ ఉన్న సృష్టితాలకు, మనం ఉపయోగించే వస్తువులకు ఒక లక్ష్యం ఉంటూ ఉన్నప్పుడు మన జీవితానికి లక్ష్యం అంటూ లేదా? ఉంటే దాన్ని ఎవరు తెలియపరచాలి? ఎవరు నిర్ధారించాలి? ప్రతి వస్తువుకు దాన్ని తయారు చేసిన వాడే సరి అయిన ఉపయోగాన్ని, దాని లక్ష్యాన్ని గురించి చెప్పగలడు. అలానే మనల్ని, మన చుట్టూ ఉన్న ఈ సువిశాలమైన సృష్టిని సృష్టించిన వాడే మన జీవిత లక్ష్యాన్ని గురించి చెప్పగలడు. అసలు సృష్టికర్త ఉన్నాడా? ఒక పదార్థం ఉనికిలోకి రావటానికి ముందు దాని అస్తిత్వం ఏర్పడటానికి ఒక కారణం అంటూ ఉంటుంది. కారణము, కార్యము, ఈ రెండూ వేరువేరైనవి. తార్కిక విశ్లేషణలో ఇవి విడదీయజాలనివి. ఒక త్రిభుజానికి మూడు కోణాలున్నట్లు, బ్రహ్మచారి అంటేనే పెళ్లి కానివాడు అనే వాక్యం ఎంత సత్యమో, కార్యానికి కారణం ఉండటం కూడా అంతే సత్యం. అకారణంగా కార్యం సంభవించటం, కార్యము దాల్చని కారణముండటం అనేవి నిరర్ధకమైనవి, ఏ తరకానికి సరిపోనివి. కార్యము సంభవించటానికి కారణము తప్పనిసరి. కారణముంటే కార్యం తప్పక జరుగుతుంది. సరియైన కారణం లేకుండా సంభవించిన కార్యాలు లేవు. అలాగే కారణమన్నది కార్యము తరువాత రావటం అసంబద్ధమైన విషయం. దోమ వాలటం వల్ల టేబుల్పైన ఉన్న పుస్తకాలు కింద పడిపోవు. వేగంగా గాలి వేయటం వల్ల క్రింద పడి ఉన్న ఇటుకలతో ఇల్లు నిర్మితం కాదు. ఇవి సరియైన కారణాలు కావు. కాబట్టి ఒక కార్యం జరగటానికి సరియైన కారణం తప్పకుండా ఉంటుంది. ఈ విశ్వం సంభవించడానికి సరియైన కారణం ఏమిటి, లేదా ఎవరు? దీనికై మూడు సమాధానాలు. ఒకటి, విశ్వం నిత్యమైనది, ఆద్యంతరహితమైనది, దీని ఉనికి ముందు నుండే స్వతహాగా ఉంది, ఇక ఎన్నటికీ ఉంటుంది. రెండవది, విశ్వం నిత్యమైనది కాదు, అది తనంతట తానుగానే శూన్యం నుంచి సృష్టించుకున్నది. విశ్వం నిత్యమైనది కాదు, తనంతట తానుగానే శూన్యం నుండి సృష్టించుకోలేదు, దానికంటే శ్రేష్టమైన వానిచే సృష్టించబడింది. ఈ విధంగా మూడు సమాధానాలు మనకు కనబడతాయి. వివరాల్లోకి వెళ్దాం రండి. ఒకటి, విశ్వం ఆద్యంతరహితమైనదా? దేవుడు లేడని వాదించే కొంతమంది నాస్తికులు విశ్వం ఆద్యంతరహితమైనదని వాదిస్తారు. ఈ విశ్వానికి ఆది అంతం అనేవే లేవు కాబట్టి ఎవరూ ఈ విశ్వానికి కారకులు అనే ప్రశ్నే తలెత్తదు అని అంటారు. కానీ ఈ విశ్వాన్ని గనక పరిశీలిస్తే ఇది నిరంతరం వ్యాప్తి లేదా మార్పు చెందుతోంది. పదార్థాన్ని శక్తిగా లేక శక్తిని పదార్థంగా మార్చవచ్చు, గాని శూన్యం నుండి పదార్థాన్ని సృష్టించడం అసాధ్యం. సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ప్రకారం శక్తిని ఖర్చు చేసినప్పుడు లేక వాడినప్పుడు అది వాడటకు వీలులేని స్థితికి మారిపోతుంది. దీనివలన విశ్వం క్రమంగా విస్తరించి క్షీణిస్తుంది. ఎందుకంటే శక్తి ఖర్చవటం వలన విస్తరించడానికి కావలసిన శక్తి తగ్గిపోతూ ఉంది. నిత్యత్వం గలవి క్షీణించుకుపోవు, కానీ విశ్వం క్షీణిస్తోంది కాబట్టి విశ్వానికి ఒక ఆరంభం అంటూ తప్పకుండా ఉండాలి. ఇది ఆది అంతం లేనిది అని అనటం తప్పు. రెండవ సమాధానం, విశ్వం శూన్యం నుండి తనంతట తానుగానే సృష్టించబడుకున్నదా? శూన్యం శూన్యాన్ని ఇవ్వగలదు, కానీ పదార్థాన్ని కాదు. శూన్యంలో నుండి పదార్థోత్పత్తి వైజ్ఞానికంగా అసంభవం. పదార్థం శూన్యంలో నుండి ఉత్పన్నమవటం అసాధ్యం. ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్కి ఇది పూర్తిగా విరుద్ధం. విశ్వం తనంతట తానుగా శూన్యంలో నుండి ఉత్పత్తి గావించుకున్నది అని చెప్పేది వైజ్ఞానికంగానూ తాత్వికంగానూ నిజం కాదు. అయినా ఇదే నిజమనే భ్రమలో కొందరు దీనిపై వ్యాసాలు వ్రాస్తున్నారు. దీనికి ఉదాహరణ ఎలా ఉందంటే, వేగంగా గాలి వీస్తూ వర్షం పడుతున్నప్పుడు నేలపై ఉన్న మట్టి ముద్దలు ముద్దలుగా మారి క్రమక్రమంగా ఇటుకలుగా మారాయి. వర్షం ఆగిపోయి ఎండకు అవి ఎండిపోయాయి. మరలా గాలి వీచి ఇటుకలు ఒకదానిపై ఒకటి పేరుకుపోయి గోడలుగా, మరలా కొంతకాలం తర్వాత పైకప్పు కూడా స్వయంగా ఇలానే తయారయ్యి ఓ అందమైన బిల్డింగ్ తయారైపోయింది. అందులో తలుపులు కిటికీలు అన్నీ ఇలానే జరిగాయా? ఆలోచించండి. స్వయంగా మన శరీరాన్ని, దీని నిర్మాణాన్ని, మన చుట్టూ ఉన్న సృష్టిని పరిశీలించండి. నిర్మాత లేకుండానే నిర్మించబడిందా? సృష్టికర్త లేకుండానే సృష్టించబడిందా? నియామకులు లేకుండానే నియమబద్ధంగా నడుస్తోందా? ఆలోచించండి. మూడవ సమాధానం, విశ్వం సృష్టించబడిందా? విశ్వానికి ఒక ఆరంభమైనా ఉండాలి, లేక అది ఆదిశంభు సంభు అయినా అయి ఉండాలి. విశ్వాన్ని పరిశీలిస్తే దీనికి ఒక ఆరంభం అంటూ ఉన్నది అని స్పష్టమవుతోంది. ఆరంభం అన్నది ఒక కార్యం కాబట్టి దానికి ఒక కారణం లేక కారకు తప్పకుండా ఉండాలి. అంటే విశ్వానికి విశ్వం కంటే శ్రేష్టమైన, శక్తివంతమైన, నిత్యత్వం కలిగిన, అత్యంత జ్ఞానవంతుడు, మహావివేక సంపన్నుడు అయిన కర్త తప్పకుండా ఉండాలి. ఆయనే దేవుడు. దేవుడంటే ఎవరు? దేవుడన్న పదాన్ని వివిధ భాషల్లో, మతాల్లో, తత్వాల్లో ఉపయోగించడం జరుగుతోంది. అయితే కొందరి దృష్టిలో తమకు అవసరంలో ఆదుకున్నవాడు దేవుడు, కొందరికి తమను కన్న తల్లిదండ్రులే దేవుళ్ళు, కొందరికైతే చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు, పుణ్యపురుషులు, నాయకులే దేవుళ్ళు, కొందరు ప్రకృతే దైవం అని భావించేవాళ్ళు కొందరు. వాస్తవానికి దేవుడన్న పదానికి సరైన అర్థం గ్రహించటం పెద్ద కష్టమేమీ కాదు. ఎవరైనా మనతో మీ అమ్మగారి పేరేమిటి అని అడిగితే మనకు జన్మనిచ్చిన అమ్మ పేరు చెబుతాం. మరోవైపు మనం మదర్ తెరిసాను మదర్ అని పిలవచ్చు, మాతృమూర్తి అని గౌరవంగా సంబోధించవచ్చు. కానీ మనకు జన్మనిచ్చిన అమ్మ వేరు, మదర్ తెరిసా వేరు. మనకు ఇష్టం వచ్చిన వారిని మన అమ్మగా, తల్లిగా ఎన్నుకునే స్వేచ్ఛ మనకు లేదు. మనకు జన్మనిచ్చిన స్త్రీ మాత్రమే మనకు అమ్మ అవుతుంది. ఇదే విధంగా సమస్త విశ్వాన్ని, మనల్ని సృష్టించినవాడే నిజదైవం. ఆయన ఒక్కడే. ఎవరైనా, ఎవరినైనా దైవంగా భావించి ఉండవచ్చు, కానీ వాస్తవానికి నిజదైవం మాత్రం సమస్తాన్ని సృష్టించినవాడే, పాలించి పోషిస్తున్నవాడే నిజదైవం. మనకు ఇష్టమైన వారిని దేవునిగా భావించినంత మాత్రాన అవి దైవాలు ఎంతమాత్రం కాలేం. అవి ఎంత గొప్పవైనా సరే సృష్టితాలు ఎంతమాత్రం సృష్టికర్తకు సాటి సమానం కాలేం. దేవుని లక్షణాలేమిటి? కొన్ని ముఖ్యమైన లక్షణాలు తెలుసుకుందాం. మొదటిది, దేవుడు ఒక్కడే. రెండు, ఏ అవసరమో ఎలాంటి బలహీనతలు లేనివాడు. మూడు, ఆయనకు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు లేరు. నాలుగు, ఆయనను పోలినవాడు ఎవ్వడూ లేరు. మన జీవిత లక్ష్యం ఏమిటి? మనల్ని ఎందుకు సృష్టించబడిందంటే దైవ విధేయత చూపడానికి, మన సృష్టికర్త ఒక్కడినే సేవించడానికి. ఆయన్ని సేవించడం అంటే, ఆరాధించడం అంటే మన సమస్త జీవితాన్ని ఆయన ఆదేశాల మేరకు గడపడం అని అర్థం. దీని ద్వారానే ఇహ పరలోకాల సాఫల్యం సాధ్యమవుతుంది. దేవుడు మనల్ని ఆయన్నే ఎందుకు ఆరాధించమంటున్నాడు? దైవ ఆరాధన, దేవుని పూజ, దైవ ఉపాసన అనగానే కొన్ని ప్రత్యేకమైన ఆచరణలు మనకు గుర్తుకు వస్తాయి. వాస్తవానికి దైవ ఆరాధన అంటే మన సమస్త జీవితాన్ని ఆయన ఆదేశాల మేరకు, ఆయన ఆజ్ఞల మేరకే గడపాలి. ఎందుకంటే ఆయన మన ఉనికికి కారకు, మన సృష్టికర్త. ఆయన అయినటువంటి కారణంగా మనకు ఏది లాభదాయకమో, ఏది నష్టదాయకమో ఆయనకే తెలుసు. కాబట్టి సర్వసృష్టికర్త అయిన కారణంగా సృష్టితాల గురించి సరైన సంపూర్ణమైన జ్ఞానం ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. దేవుని మార్గదర్శకత్వం మనిషికి ఎలా అందుతుంది? దేవుని మార్గదర్శకత్వం మానవుని వరకు చేరాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు స్వయంగా మానవునిగా పుట్టి మానవునిలా జీవితం గడిపి మానవునికి మార్గాన్ని చూపాలి. చాలామంది ఈ భావం కారణంగానే పుణ్యపురుషులను, తమలాంటి మానవులను దేవుని అవతారాలుగా భావిస్తున్నారు. కానీ వాస్తవానికి దేవుడు మనిషిలా అవతరించడు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వసమర్థుడు, మహావివేకవంతుడు. ఆయన గనక మనిషిలా అవతరిస్తే మనిషి ఏమని వాదిస్తాడంటే, నేను నిన్ను అనుసరించలేను, ఎందుకంటే నేను బలహీనుణ్ణి, నీలోని గుణాలు నాలో లేవు, కనుకనే ఇవన్నీ తప్పుడు పనులు చేశాను, ನೀವು ಸರ್ವಶಕ್ತಿಮಂತುಲು, ಸರ್ವಜ್ಞಾನಿವಿ. ಭೂತ ವರ್ತಮಾನ ಭವಿಷ್ಯತ್ತುಲ ಜ್ಞಾನವು ನೀಕು ಉಂದಿ. ಈ ಲಕ್ಷಣಾಲು ನಾಲೋ ಲೇನಿ ಕಾರಣಂಗಾ ನೇನು ಈ ವಿಧಂಗಾ ಚೇಸಾನು ಅನಿ ವಾದಿಂಚೇ ಅವಕಾಶಂ ಲೇದಂತಾರಾ? ಅಂದುಕನೇ ಮಹಾವಿವೇಕವಂತುಲೈನ ದೈವಂ ತಾನು ಸ್ವಯಂಗಾ ಮಾನವನಿಗಾ ಅವತರಿಸಲೇದು. ರೆಂಡವ ಮಾರ್ಗಾನ್ನಿ ಆಯನ ಎನ್ನುಕುನ್ನಾಡು, ಅದೇ ದೈವ ಪ್ರವಕ್ತಲ ಮಾರ್ಗಂ. ಮಾನವುಲನ್ನೇ ಆಯನ ದೈವ ಪ್ರವಕ್ತಲುಗಾ ಎನ್ನುಕುನಿ ವಾರಿ ವರಕು ತನ್ನ ಸಂದೇಶಾನ್ನಿ ಪಂಪಿಸೇವಾರು. ವಾರು ಆ ಸಂದೇಶಂ ಪ್ರಕಾರ ಜೀವಿತಂ ಗಡಿಪಿ ಮಾನವುಲಕು ಆದರ್ಶಂಗಾ ನಿಲ್ಚೇವಾರು. ದೇವುಡು ತಮ್ಮ ದೈವಿಕ ಶಕ್ತಿಲಕೋ ಎಲಾಂಟಿ ಸಮಸ್ಯನೈನಾ ಸುಮಾಯಾಸಂಗಾ ಅಧಿಗಮಿಸಗಲಡು. ಕಾನಿ ಮನುಷ್ಯಕಿ ಸಮಸ್ಯಲತೋ ಸಂಘರ್ಷಿಸಕ ತಪ್ಪದು. ಕಾಬಟ್ಟಿ ಮಾನವಾಡಿಕಿ ಉತ್ತಮಮೈನ ಆದರ್ಶವಂತಮೈನ ನಮೂನಾಗಾ ಒಕ ಮನುಷ್ಯ ಮಾತ್ರಮೇ ಉಪಯೋಗಪಡಗಲಡು. ದೈವಪ್ರವಕ್ತಲ ಪ್ರಧಾನ ಸಂದೇಶಂ ಏಮಿಟಿ? ದೈವಪ್ರವಕ್ತಲಂದರಿ ಬೋಧನಲ ಸಾರಾಂಶಂ ಒಕ್ಕಟೇ. ಅದೇಮಿಟಂತೆ, ಸರ್ವಸೃಷ್ಟಿಕರ್ತ ಅಯಿನ ದೈವಾನ್ನೇ ಆರಾಧಿಸಂಡಿ, ಸೃಷ್ಟಿರಾಶುಲನು ಕಾದು. ಏ ವಸ್ತುವುಕು ಎವರಿಕಿ ದೈವಸ್ಥಾಯಿನಿ ಕಲ್ಪಿಸಕಂಡಿ. ದೇವುನಿ ಉನಿಕಿನಿ ತಿರಸ್ಕರಿಸಕಂಡಿ. ದೇವುನಿತೋ ಭಾಗಸ್ವಾಮುಲುಗಾ ಎವರಿನೀ ಚೇರ್ಚಕಂಡಿ. ದೈವ ಆದೇಶಾಲ ಪ್ರಕಾರಂ ಜೀವಿತಂ ಗಡಪಡಂ ಕೋಸಂ ದೈವ ಪ್ರವಕ್ತಲನು ಅನುಸರಿಸಂಡಿ. ಮರಣಾನಂತರಂ ಮನಮಂತಾ ಈ ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತಂಲೋ ಚೇಸಿನ ಆಚರಣಲಕು ದೈವಾನಿಕಿ ಜವಾಬು ಚೆಪ್ಪುಕೋವಲಸಿ ಉಂದೆ. ಮರಣಾನಂತರ ಜೀವಿತಂ ಉಂದಾ? ఒకనొక రోజు ఈ యావత్తు ప్రపంచం అంతమైపోతుంది. ఈ లోకంలో పుట్టిన వారంతా మొట్టమొదటి మానవుడి నుంచి చిట్ట చివర పుట్టిన మానవుని వరకు అందరూ తిరిగి బ్రతికింపబడతారు. తీర్పు దినాన వారి ఆచరణల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ప్రపంచంలో ఎవరైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా ఎవరో ఒకరికి జవాబు చెప్పుకోవాలి. ఇది జీవితంలో ఒక మౌలిక సత్యం. అదేవిధంగా సర్వసృష్టికర్త అయిన దైవం విశ్వ సామ్రాజ్యానికే అధిపతి. మనం ఈ ప్రపంచంలో చేసిన పనులకు ఆయన సమక్షంలో జవాబు చెప్పుకోవలసి ఉంది. ఒకే ఒక్క నిజదైవాన్ని విశ్వసించి ఆయన్నే ఆరాధించిన వారు, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవితం గడిపిన వారు ఆయన ప్రసన్నతను పొంది శాశ్వత స్వర్గాన్ని పొందుతారు. దైవాన్ని తిరస్కరించి తమ ఇష్టానుసారంగా జీవితం గడిపిన వారు దైవ ఆగ్రహానికి గురై శాశ్వతమైన నరకాన్ని పొందుతారు. తీర్పు దినం యొక్క అవసరమేమిటి? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తనకు న్యాయం జరగాలని కోరుకుంటాడు. అన్యాయానికి అత్యాచారానికి గురైన వారు నేరస్తులకు కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటారు. నీతిగా నిజాయితీగా జీవితం గడిపిన వానికి తగిన బహుమానం లభించాలని కూడా అనుకుంటారు. మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఎంతోమందిని చూస్తుంటాము. మోసాలు చేసి, హత్యలు, లూటీలు, అన్యాయాలు, అక్రమాలు చేసి డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపి చనిపోతుంటారు. మరోవైపు నీతిగా న్యాయంగా జీవితం గడిపి తమకు జరిగిన మోసాలకు, నష్టాలకు, కష్టాలకు న్యాయం దొరకకుండానే ప్రపంచాన్ని మీడి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. మరి న్యాయాధీశుడైన దైవం తీర్పు దినం గనక పెట్టకపోతే ఇది అన్యాయం కాదా? అందుకనే మహావివేక సంపన్నుడు, విశ్వ సామ్రాజ్యాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయాధీశుడైనటువంటి ఆయన తీర్పు దినాన్ని కూడా పెట్టాడు. తప్పకుండా అది వచ్చి తీరుతుంది. అల్లాహ్ ముస్లింల దేవుడా? చాలామంది భావిస్తున్నట్లు అల్లాహ్ అంటే కేవలం ముస్లింల దేవుడు ఎంతమాత్రము కాదు. అల్లాహ్ అనే అరబీ పదానికి పూజనీయుడైన దేవుడు అని అర్థం. అరబీ మాట్లాడే యూదులు, క్రైస్తవులు కూడా దైవానికి అల్లాహ్ అనే పదాన్నే వాడతారు. ఖురాన్ కేవలం ముస్లింల గ్రంథమా? దివ్య ఖురాన్ కేవలం ముస్లింల గ్రంథం ఎంతమాత్రము కాదు. ఇది సర్వసృష్టికర్త అయిన దైవం సర్వ మానవాళి మార్గదర్శకత్వం కోసం చిత్తచివుడి దైవప్రవక్త మహమ్మద్ ఆయనపై శాంతి కురియునుగాక అవతరింపజేసిన అంతిమ దైవగ్రంథం. మొత్తం దివ్య ఖురాన్ దైవవాక్కు. ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రచన ఎంతమాత్రం కాదు. ఈ గ్రంథాన్ని చదివితే చాలా స్పష్టంగా ఈ విషయం తెలిసిపోతుంది. దేవుడు క్షమించని ఘోరమైన పాపం ఏది? సత్యం తెలిసిన తర్వాత కూడా క్రింది పనులకు పాల్పడిన వ్యక్తి దైవ సమక్షంలో పశ్చాత్తాపు పడకుండా, క్షమాపణ వేడుకోకుండా మరణిస్తే శాశ్వత నరకానికి గురైపోతాడు. దైవానికి భాగస్వాములను నిలబెట్టడం, దేవునికి సమానులుగా ఇతరులను పూజించడం, దైవంగా విధేయత చూపడం, దైవాన్ని చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించడం. ఈ విషయాన్ని దేవుడు తన సందేశమైన దివ్య ఖురాన్ ద్వారా తెలియపరిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేడు కనుగొన్న ఆధునిక శాస్త్ర సాంకేతిక విషయాలు శతాబ్దాలకు ముందే దివ్య ఖురాన్లో నిరక్షరాశి అయినటువంటి చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మానవాళికి తెలియపరచడం జరిగింది. దివ్య ఖురాన్లో అనేక విషయాలున్నాయి. మానవ పిండాభివృద్ధి, ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, వృక్షశాస్త్రం, దైనందిన జీవితానికి సంబంధించిన చట్టాలు, ఇలా అనేక విషయాలున్నాయి. దివ్య ఖురాన్లో స్వయంగా దేవుడు ఇలా అంటున్నాడు, వారు దీనిని జాగ్రత్తగా పరిశీలించరా? ఇది దైవం తరపు నుండి కాక ఇతరుల తరపు నుంచి వచ్చి ఉన్నట్లయితే ఇందులో అనేక తప్పులు, వైరుధ్యాలు ఉండేవి. దివ్య ఖురాన్ 4వ అధ్యాయం 82వ వాక్యం. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టోల్ ఫ్రీ నంబర్ 1800 5723000.